गुरुमूर्तिं स्मरेन्नित्यं गुरोर्नाम सदा जपेद् गुरोः आज्ञां प्रकुर्वीत गुरोः अन्यं न भावयेद् न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 न गुरोरधिकं ज्ञानं न गुरोरधिकं तपः न गुरोरधिकं तत्त्वं तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। మన ఇక్కడ ఇందాక ఆగింది ఎక్కడంటే, రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి వాళ్ళందరూ చాలా తపస్సు చేశారు. మనకంటే వాళ్ళు ఎక్కువ చేశారు, మనం చేయటం లేదు. అదేంటంటే యుగధర్మాన్ని బట్టి కూడా ఉంటుంది. అది ఆ యుగంలో అప్పుడు ఆ విధంగా ఉంది, ఆ విధంగానే అందరూ ఆచరించారు ఆ యుగాన్ని బట్టి. మరి ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం? కలియుగానికి వచ్చాం. అంటే మధ్యలో ఎన్నెళ్ళి అంటే, హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్తే కృతయుగానికి, అంతే కదా? అంటే ఫస్ట్ ఫస్ట్లో ఉన్నది. త్రేతాయుగానికి వస్తే రావణాసురుడు, ఆ తర్వాత ద్వాపర యుగం. మనకి కూడా ఏం చెప్పారు? తపస్సు వలన పొందగలిగారు కృతయుగంలో, తర్వాత యజ్ఞయాగాది క్రతువుల వలన పొందగలిగారు త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఇది పూజల వలన వాటి వలన వారు పొందగలిగారు. కలికాలంలో నామస్మరణ మాత్రం చేతనే ముక్తిని పొందగలరు అని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే వీడి బ్రతుకు ఏంటంటే ఆ నామస్మరణ అనుకోవడానికి కూడా వీడికి మనసు నిలబడదనమాట. చేస్తే మాత్రం అదేంత రామరామ అనుకోవటం ఎంత తేలిక? రామరామ రామరామ అనుకోలేమా? అనుకోగలం. కానీ మానవుడికి కష్టాలు వచ్చినప్పుడు రామరామ ఎక్కడవుతున్నాడు? కష్టం కలిగినప్పుడు. మనం పెద్దల ద్వారా విని ఉంటే ఆ దేవుడి దగ్గరే మన జీవితాన్ని తీసుకెళ్ళి పెడతాం. లేకపోతే నాకు కష్టం వచ్చిందని ఎంత బాధపడుతుంటారు మానవులు. ప్రపంచంలో చూస్తున్నాం ఎంతెంతమంది, అంటే మనకి సినిమాలు తీస్తున్నారే, సినిమాలో ఉన్న చరిత్రకిను మన చరిత్రకి ఇక్కడ తేడా ఏం కనిపించట్లే. మనలాంటి కథలే తీసుకెళ్లి వాళ్ళు సినిమాలుగా మారుస్తున్నారంతే. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత మన జీవితం కూడా ఒక డ్రామా. మన మహాత్ములు తెలియజేశారు కదా, పాత్రలను పోషిస్తున్నాం మనం ఇక్కడ. ఇది అనేక రకరకాలైనటువంటి పాత్రలను పోషిస్తున్నాం. ఈ పాత్రలను పోషిస్తున్నటువంటి వారు ఎవరైతే భగవంతుని ఆశ్రయించుంటారో, భగవన్ నామం ద్వారా తరించిన వాళ్ళు లేరు, తప్పకుండా తరించారు వాళ్ళందరూ కూడా. ఎవరైతే భగవన్ నామంతో పెద్ద పెద్ద వేయించేయక్కర్లా. అక్కడ ఇందాక తను కూడా చెప్పాడు కదా, వాళ్ళకు ఉండి భోజనాలు పెట్టలా, ఉండి దాన ధర్మాలు చేయలా. వాళ్ళ చేతుల్లో లేకపోయినా కూడా ఉన్న దానితో కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా వాళ్ళు ఆహారం లేకుండా ఉన్నవాళ్ళు తమ దగ్గరికి ఏదో విధంగా ఆహారం చేతిలోకి వచ్చింది అంటే అది తినాలి అనే ఆనందంలో ఉండగా ఎవరో వచ్చి, నాకు ఆకలిస్తుందయ్యా, నాకు కొంచెం పెట్టరా, నాకేమైనా కొంచెం కడుపులో ఆకలిస్తుంది, కొన్ని నెలల నుంచి నాకు భోజనం లేదు అంటే నాకు కూడా అంతే. ఇప్పుడు వాళ్ళమైతే సమాధానం చెప్తాం, మేము కూడా తింటున్నాం ఆ రోజు, మేము కూడా అంతే అని పెట్టాం. కానీ చాలామంది భగవద్భక్తులు వారిది తీసి పంచిపెట్టారు. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన వాళ్ళు అనుకున్నారు పిల్లల్ని ఉంచుకుందాము, నీది కూడా నువ్వు అట్టే పెట్టుకో, నాది మాత్రమే పెడతాను అనుకున్నాడు భక్తుడు, రంతిదేవుడు, నాది మాత్రమే పెడతాను. భగవంతుడు పరీక్ష చేస్తున్నాడు అక్కడ, తనది మాత్రమే పెడతాడు. పెట్టగానే ఆయన ఏమంటాడు దేవుడు, అయ్యా ఇంతకుముందు నాకు బాగా ఆకలిస్తోందనేదే తెలిసి అడగడం అయింది, మీరు ఇప్పుడు కొద్దిగా మీ నాకు మీరు పెట్టిన భోజనము ఇంకా ఆకలిని పెంచిందయ్యా, అప్పుడు దొరుకుతుందో లేదో అనుకున్నాను, దొరికిన తర్వాత ఇప్పుడు నా ఆకలి పెరిగింది, ఇప్పుడు నా ఆకలి తీరలా, నాకు ఇంకా కొంచెం ఉంటే పెట్టి బాబు. వెంటనే భార్య ముందుకు వచ్చింది, భార్య ముందుకు వచ్చి మీతో పాటే నేను కూడా అని భార్యది కూడా పెట్టింది. పెట్టిన తర్వాత ఆయన ఇంకా పరీక్ష చేయడం కోసరం, అయ్యో పాపం మీ ఇద్దరిది నాకు పెట్టారు కానీ ఇంకా నా ఆకలి తీరలేదు. అంటే పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏ త్రోవలో వెళ్తున్నారో ఆ త్రోవలోనే మేము కూడా వస్తామని వాళ్ళకున్నది కూడా పెట్టడం జరుగుతుంది. అప్పుడు భగవంతుడి యొక్క దర్శనం ఇస్తాడు అక్కడ. మనం ఇవన్నీ చేయగలం, చేసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి చరిత్రలు మనం చదువుతున్నాం. భక్త విజయం లాంటివన్నీ కూడా ఎప్పుడో జరిగిన కథలు కాదు, ఈ కలికాలంలో జరిగినటువంటి కథలే, చరిత్రలు, కథలు రాసిన కథలు కాదు, చరిత్రలు. అందుకని మనం ఏంటంటే మనం చేయగలిగింది మనకున్న దానిలో ప్రతీది కూడా త్యాగం కలిగింటూ ఉంటే చాలు నువ్వు అమృతత్వాన్ని పొందగలుగుతావు. త్యాగం, మానవుడు ఎట్లా ఉన్నాడంటే ముడిపడిపోయి మనకి ఇది ఉన్నది తక్కువ అవుతుందేమో రేపటికి, మనకి రేపటికి కావాలి కదా అని మన కర్మ గాలి, మనకు వచ్చిన సదుపాయాలు కూడా అలాగే ఉన్నాయి. బంగారాలో డబ్బులో దాచుకోవడానికి బ్యాంకులు లాకర్లు ఇచ్చాడు, ఏది ఏ విధంగా దాన్ని దాచుకోగలమో తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు. ఒకటే కాదు, బంగారం ఎక్కువ ఉండకూడదు అంటే స్థలం కొనుక్కోవచ్చు అనుకుంటాడు. స్థలం కూడా దానికి కూడా కొంచెం ఉంది, ఏది దానికి కూడా కొంత లిమిట్స్ ఉన్నాయి అంటే ఇంటి మీద పెడతాడు. ఉన్నాయి ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ చేసే పనులే అవి, అది కూడా ఉంది అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు దాంతో, ఏది ఇంకా ఇంకా దానివల్ల ఇంకా ఎటువంటి సదుపాయం ఉందో ఆలోచిస్తాడు. తినే వాటిల్లో చూస్తే ఫ్రిజ్లు రానే వచ్చాయి, దాచుకోవడం ఎలాగో వచ్చాయి. ఇవన్నీ కూడా మనలో ఉన్న త్యాగాన్ని డిస్కరేజ్ చేయడానికే, డిస్ట్రాయ్ అయిపోతుంది అది. మనకి సహజంగా వచ్చినటువంటి త్యాగ గుణాన్ని కూడా, మనకి దొరుకుతున్నటువంటి వసతులు అవసరాలు ఇవన్నీ కూడా మనని ఈ మాయా అనేటువంటి ఆ రెండు అక్షరాలతో కూడినటువంటిది. మనం రకరకాలుగా సర్దుబాట్లు చేసేస్తున్నామండి, రకరకాలుగా. ఒకవేళ మనకి త్యాగం కలిగినా ఏమంటాడు తెలుసా, నేనంత ఎవరికి ఇవ్వలేకుండా లేనండి, ఎవరికి ఇచ్చావయ్యా నువ్వు, ఎవరికో ఎందుకు ఇస్తానండి, మా అల్లుడికి ఇచ్చానండి, మా కోడలికి ఇచ్చానండి, మా కూతురికి పెట్టానండి, మనవాళ్ళకి పెట్టానండి అని ఒక పెద్ద లిస్టు చదువుతాడు. అదన్నీ నీ స్వార్థపూరితంగా చేసింది, ధర్మం ఒప్పుకోదు అక్కడ. నా 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 అనేటువంటి మమకారానికి కూడినటువంటి వేవన్నీ. అందుకని ఈ మమకారం నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, నీ యొక్క తాత్కాలికమైన తృప్తే కానీ నీకు శాశ్వతంగా ఒక తృప్తిని సంతృప్తిని ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే నువ్వు వెనక్కి తిరిగి చూస్తే, నువ్వు ఆలోచిస్తే, మహాత్ముల బోధలు వింటే ఏమవుతుంది, మమకారము దాని పక్కనే ఉన్న అహంకారం, నాకింత ఉంది అనేటువంటి అహంకారము, ఇది నా వాళ్ళు అనేటువంటి మమకారం. దానికే కదా భగవంతుడు బాబుజీ మహారాజు కూడా మనకి దానికి కూడా మనకి ఎక్కడికక్కడ గురుపాదము మనకి ఆశ్రయం ఇచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఉపాయం కూడా వారే తెలియజేస్తూ ఉంటారు మనకి. ఎంత తేలిగ్గానో కీర్తన రూపంలో ఒకరికి చెబుతూ, వారు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటే కీర్తన రూపంలో వారి ముఖస్థుగా ప్రవహించింది. విశాఖపట్నం CBM కాంపౌండ్లో ఉన్నప్పుడు అది మా విజయేశ్వరానంద వారు వెంటనే గ్రంథస్థం చేయడం జరిగింది. మమకారములో పడకుమురా మమకారములు పడకుమురా. మాధవుని తలపరాజీవా, మాధవుని మమకారములు పడకుమురా, మమకారములు పడకుమురా జీవా. భార్య పుత్రుల బంధుమిత్రుల, భార్య పుత్రుల బంధుమి మమకారములు మాయలేరా. భార్య పుత్రుల బంధుమిత్రుల మమకారములు మాయలే. మరువకురా మాధవుని పదములు, మరువకురా మాధవుని పదములు, మదిలో సదా నిలుపరా, మదిలో సదా నిలుపరా, మదిలో సదా నిలుపరా, మమకారములు పడకుమురా, మమకారములు పడకుమురా. మాధవుని తలపరా జీవా, మాధవుని మమకారములు పడకుమురా జీవా. అది నాది ఇది నాదని, అది నాది ఇది నాదని, విర్రవి గదౌ జీవా, అది నాది ఇది నాదని, విర్రవి ఏది నీది కాదురా, ఇదేది నీది కాదురా, నేను నాది ఇది నిజమురా, ఇదే సత్యమురా. ఇది నిజమురా, ఇదే సత్యమురా. మమకారములో పడకుమురా, మమకారములో మాధవుని తలపరాజీవా, మాధవుని మమకారములో పడకుమురా, మమకారములో పడకుమురా జీవా. కామక్రోధ మద లోభ మోహములు కామక్రోధ మద లోభ మోహములు కానరాగనిను కబలించునురా, కానరాగనిను కానరాగనిను కబలించునురా, కానరాగ కాంచలేవురా సత్య మార్గమును, కాంచలేవురా సత్య మార్గమును, గురు చరణములే నిను రక్షించురా. గురు చరణములే నిను రక్షించురా, శ్రీ గురు శరణం మమ, సద్గురు శరణం మమ, శ్రీ గురు శరణం మమ, శ్రీ గురు శరణం మమ, సద్గురు శరణం మమ, గురు శరణం మమ, సద్గురు శరణం మమ, శ్రీ 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 గురు శరణం మమ, సద్గురు శరణం మమ, బోలు సద్గురునాథ మహారాజుకి. ఇక్కడ భగవన్ నామం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో ఇప్పుడు భగవన్ నామం జరిగింది. మనందరం కళ్ళు మూసుకుని చక్కగా సంకీర్తనం చేస్తున్నాం కదా. ఇప్పుడు మనసు ఇంకెక్కడికన్నా పోయిందా ఆలోచించండి. ఎందుకంటే మనని మనం కూడా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి. గుడ్డి చేలో పడినట్టుగా అవును మాయండి, మేము ఎప్పుడూ అవిషయాదులే కానీ దేవుడి వైపుకి వెళ్ళటం లేదండి, ఎవరైనా అవునండి మాకు కూడా అంతేనండి. గుడ్డెత్తి చేలో పడకూడదు ఇక్కడ, మిమ్మల్ని మీరు చూడండి. ఇప్పుడు కొంచెంసేపు మనం చేసుకున్నాం కదా, శ్రీ గురు శరణం మమ అన్నాం, మన మనసు ఎక్కడుంది? ఇంత మనం తీసుకువెళ్ళి గురువుల వాక్కు ద్వారా, మీరు ఒక స్థానాన్ని గురువు అనుకుంటున్నారు కాబట్టి, గురుస్థానం అంటున్నారు కాబట్టి, గురుస్థానం ద్వారా వచ్చినటువంటి సంకీర్తనలో కూడా మనసు అదేదో వెతికింది, ఎక్కడో చూసింది అంటే దానికి పథ్యం అవసరం కదా. రోగం ఉందన్నమాట అక్కడ, ఆ రోగానికి మనం మందేసుకోవాలిగా, పథ్యం చేయాలి దానికి. లేదు నిలిచిందా లేదా, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు మనం ఉన్న జీవితానికి, ఇప్పుడు నడుస్తున్న మన జీవితానికి ఏమైనా వ్యత్యాసం ఉన్నదా లేదా. ఇంతకుముందు బోళ్ళంత జీవితం వెళ్ళిందండి మనకి, కొన్ని ఏళ్ళు వచ్చాయి కదా మనకి. ఇంతకు ముందున్న మన జీవితంలో మనసు ఏ విధంగా ప్రాకులాడింది, ఏ విధంగా ప్రాకులాడింది, ఏది ఎక్కడ ఏం దొరుకుతుందా, ఏది మనం తీసుకు ఎలా వస్తుందా, ఎలా చేస్తే బాగుంటుందా, అలా చాలా చాలా ప్రయత్నాలు మనసు చేసింది. ఇప్పుడు ఒకవేళ అటువంటి స్థితి వస్తే మీ మనసు ఇప్పుడు ఎలా ఉంది? భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నారు అవునా? చెప్పుకొని భగవంతా నువ్వు చూపిస్తేనే మాకు మార్గం, అంతేగాని ఎవరితోనో చెప్పి ఏదన్నా చెప్పి అహర్నిశలు దానికోసం ఏడ్చి ఏడిపిస్తుంది ఆ జగత్తు మన్ని? ఆలోచించ, ఇంకా ఏడుస్తున్నావు మనం జగత్తు గురించి అంటే చేంజ్ చేయగా, అది మార్పేగా, అవునా కాదా? నీ గురించి నువ్వు ఆలోచించడంలో మనకి ఒక నిలకడ అనేటువంటిది మనకి ఏర్పడుతోందా లేదా? ఉంది, రాకుండా ఎందుకు చేస్తారండి? మన గురుదేవులు ఏమైనా సామాన్యమా? మనం ఇలాంటివన్నీ అనుకుంటే అక్కడ ఏమవుతుంది? అక్కడ వారు సమర్థవంతమైన పాదం అది. మనకి ఏదో గొప్ప గొప్పవి చెప్పి నువ్వు అది సాధిస్తే కానీ నువ్వు తరించవని నిరోధించలా. నీకు వచ్చినంత వరకు చాలు, నువ్వు నేర్చుకున్నంత వరకు చాలు, నమ్మి భజించు తప్పకుండా తరిస్తావు. ఇదే కదా మనకి చెప్పింది, నమ్మి భజిస్తున్నామా లేదా? భజించినప్పుడు ఇక్కడేమవుతోంది, ఇక్కడ గురుదేవులు ఆ కీర్తనను మనకి ఇచ్చారు, ఏమన్నారు అందులో? మమకారములో పడకుమ్మరా, అదే రందిగా ఆలోచిస్తున్నాము మనం మన పిల్లల గురించి, మన పిల్లల గురించి. మాకు కూడా పెళ్ళం ఉంది, ఏమంటే మీకే మాలాగా మీరు మాట్లాడుతున్నారు అనొద్దు, ముందర భార్య ఎవరి మనసు వాళ్ళకే, అందరికీ ఉంది అది, ఎవరి భార్య వాళ్ళ మనసే, ముందర దాన్ని దాటాలి కదా. అందుకని అక్కడ లోకుగా తీసుకోకూడదు, సీరియస్. అందుకని ఇక్కడ ఏముంది, మమకారములో పడకుమురా, నా మనసు చెప్పేది కరెక్టు అని నేను అనుకున్నాను అనుకోండి, అదేమవుతుంది? నేను ఇంకా ముందుకేం వెళతాను? నాకున్నదే సరిపోతుంది అది. కానీ మనం మన మీద ఆధారపడలా. మీరు ఆలోచించండి, బాబుజీ మహారాజ్ ఎప్పుడు ఏ బోధన అందిస్తారా, మహాత్ముల బోధ ఏ విధంగా మనకు అందుతుందా, ఆ బోధన అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం మనం, అందుకుంటున్నాగా. కాబట్టే కదా మనకి వింటున్న కొలిది ఆ పాయింట్ మీద మన మనసు నిలబడుతుంది. ఎంత మన జీవితం గురించి వారు ఎంత మంచి కీర్తన ఇచ్చారో మనకి, మమకారములో పడకుమురా మాధవుని తలపరా. మన మాధవుడు ఎవరో మనకి తెలుసు, ఎవరో మన మాధవుడు గురుదేవులే, గురుదేవులే మన మాధవుడు. ఉన్న దేవుడు అనేటువంటి వాడు ఎవరు అంటే ఒకే పాదం అది అంతే. మనది ది స్ఖలనమయ్యే భక్తి కాదు, అస్ఖలితమైనటువంటి భక్తి మనది. నా ప్రభు అన్నవాడు నా ప్రభువే తప్ప అన్నిటిలోనూ ప్రభువే, ఇటు పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము కూడా ప్రకాశించేది మన గురుదేవులే. అక్కడ రెండోదంటూ ఏం లేదు. నువ్వు రూపనామాలకి నువ్వు లోబడి రూపనామాల్లో కనిపించలేదు అనుకోకు, కానీ అందరిలో ఉన్న ఏ పరమమైనటువంటి ఒక అనంత శక్తి ఉన్నదో అది నా ప్రభు అయి ఉన్నారు. అది నువ్వు జగన్మాత అంటే జగన్మాత అమ్మ అక్కడ మనకి బాబు చూపించారు కాబట్టి. అందుకని అక్కడేంటి, మమకారములో పడకుమురా మాధవుని తలపరా జీవా, ఏమన్నారు, భార్యాపుత్రుల బంధుమిత్రుల మమకారములు మాయలేర. మామూలుగా అందరికీ బాహ్యార్థం ఏంటి, ఎవరి సంసారంలో వాళ్ళకున్నటువంటి భార్యాపుత్రులు సంసారము ఇల్లు వాకిలి బ్యాంక్ బ్యాలెన్స్లు ఇంత పెద్ద పెద్ద చిట్టా చదువుకున్నాం కదా, వాటన్నిటి మీద వాటికుంటే ఆలోచిస్తున్నవేమో, ఇది మాయలేరా, ఏమండి అది బాహ్యార్థం. కానీ సరైన సాధకుడు దేని మీద ఆలోచించాలి, తన మనస్సు దేని గురించి అయితే ఆలోచిస్తోందో తన మనస్సు చెప్పేదే అది సత్యమని నిత్యమని, తన మనస్సు చెప్తున్నదే తనకి హితబోధ అని నమ్మిన వాళ్ళు ఎంతమంది లేరు. వచ్చి ఇంట్లోనే ఎవరో ఇక్కడ దాకా వచ్చి ఇంటి ముందు చచ్చిపోయాడట. అలా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత తన జీవితంలో తన మనస్సును తను నమ్మితే, మనస్సు కాదు నాకు ఇక్కడ చేసేది, మనస్సును కూడా ప్రకాశింపచేసే గురుదేవుల వాక్కు మనకి గొప్ప. ఇక్కడ తన మనస్సు భార్య అయితే భార్య నుంచి వచ్చినవి ఏవి, పిల్లలు వగైరా కదా, అవి ఏవి, తత్మ వచ్చేటువంటి సంకల్ప వికల్పాలు ఇవన్నీ కూడా పిల్లలే, పిల్లలే పంపించారు వాళ్ళు, ఏదో వచ్చారు, వచ్చిన తర్వాత ఆ హప్పులిహారు బాగుంది అన్నాం, మనసు యొక్క బిడ్డే అది సంకల్పం. ఏది ఒక శబ్దం వినిపించేసరి దాని గురించి అల్లల్లాడింది అంటే మనసు అక్కడ అది నిరోధించలా. ప్రపంచంలో ఉన్న మానవులం కాబట్టి, మానవ జన్మ వచ్చింది కాబట్టి దాన్ని తప్పు పట్టకూడదు అక్కడ, కానీ నిరోధించాలి మెల్లగా. ఇలాంటి వాటికి మనం లోపడకుండా మనని మనం, ఎందుకంటే పరమాత్మ, నేనైనా మామూలు కథ చెప్పనివ్వండి, మామూలు విషయం చెప్పనివ్వండి, ఏంటి అది, ఓ మామూలు విషయం ఏదైనా చెప్పనివ్వండి, అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. చూడండి మాతాజీ గారు రాగానే అందరినీ ఆమెను ఇలా పలకరించారు, ఈయన అలా పలకరించారు, వస్తూనేనే పాపం చేతిలో ఉన్నటువంటివి ఎవరికైనా పెడదామని చూస్తారు, ఇవే చెప్పుకుంటారు. నేనంటాను అవి కాదర్రా చెప్పుకునేది, భగవంతుని గురించి ఏం చెప్పుకున్నామో దానిని మనం చేసుకోండి, దానిని పాఠం చేసుకోవాలి మనం. వేదం ఏం చెప్తోంది మనకి, వేదం నేర్చుకున్న తర్వాత దాన్ని వల్లి వేయకపోతే వేదమాత శపిస్తుంది అని. ఎప్పుడు నేర్చుకున్నాను నాకు ఇది, రుద్రం నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నా, విన్నా రుద్రం నేర్చుకున్నప్పుడు, ఎందుకంటే స్వరంగా నేర్చుకున్నాం కదా, నేర్చుకున్న తర్వాత అది కనుక నేను అధ్యయనం చేయకపోతే వేదమాత శపిస్తుంది అని చెప్పారు కదా. అంటే అప్పటి నుంచి అది మనకు ఉపయోగపడుతోంది కూడా నేర్చుకుని. నిన్నో ఎవరో శతరుద్రీయమని చేశారండి, ఎక్కడో అమెరికాలో యూట్యూబ్లో చూశాను, మొత్తం మంది 100 మంది పైన బ్రాహ్మలు కూర్చొని రుద్రాన్ని వల్లివేస్తున్నారు. అక్కడ కొంతమంది చూసి చదువుతున్నారు, కొంతమంది వచ్చి చక్కగా కళ్ళు మూసి చదువుతున్నారు, కొంతమంది ఇంకొకళ్ళని చూస్తూ చదువుతున్నారు, రకరకాలు మనం చూపించి ఎవరైనా చూస్తాం కదా అట్లా. అంటే శతరుద్రీయం అంటే ఎంత, 100 సార్లు రుద్రం, 100 సార్లు రుద్రంతో అక్కడ కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ అంటే మనందరం ఇప్పుడు చాలా వరకు ఇందులో 25%కి రుద్రం వచ్చు, కానీ పర్ఫెక్ట్గా రాదు. వచ్చా రాదా అంటే వచ్చు, కానీ పర్ఫెక్ట్గా రాదు. అందుకని పర్ఫెక్ట్గా వస్తేనే చదవాలని కొంతమంది వెనకాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా తేలినా కూడా మొన్న 11 మంది ఉన్నామని చదవడానికి 12-13 మంది ఉన్నాం. అందుకని వీలైనంత వరకు అన్ని చోట్ల ఇంచుమించుగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకుంటూ వచ్చు. పర్ఫెక్ట్గా చదవటం, అందరం గట్టిగా చదువుతాం, చదువుకుంటే వచ్చేస్తుంది కదా. అప్పటి నుంచి నా విచారణ ఎట్లా ఉంటుందంటే, వేదమాతే ఒక వేదాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని వల్లివేయకుండా దాన్ని మరిచిపోయో, దాన్ని తప్పులు చదివితేనో అమ్మ వేదమాత గాయత్రిమాత శపిస్తుందన్నారు కదా. ఇక్కడ అటువంటి వేదస్వరూపమైనటువంటి గురుదేవులు మనకి చెవులో ఇల్లు కట్టుకొని బోధన అందిస్తూ ఉంటే మనం దాన్ని చాలా బాగుందని ఎదురు అంటున్నాం, పక్కకి తిరగగానే మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ దీని సంగతి ఏమవుతుంది కదా, అవునా, మనం విచారణలో చేయాలి. అందుకని మనం ఏంటంటే, గురుదేవులు అది కూడా మనకు ఒక ఛాయిస్ ఇచ్చారండి, మీరు ఇక్కడ జరిగినటువంటి బోధని మీకు ఇన్ని చెట్లు ఇచ్చా, మామిడి చెట్లు ఇచ్చా, మీరు వెళ్ళి చెట్ల కింద కూర్చొని మళ్ళా దీన్ని ఏది బాబుగారు ఏం చెప్పారు ఏంటి అని మీరందరూ కూడా ఒకరికొకరు చెప్పుకోండి. ఒకవేళ మీకు ఇది గుర్తుండదు, మీరు చెప్పుకోవడం కష్టం, గుర్తుండదు, పాపం క్లూ ఇచ్చారండి మనకి, ఒక భక్త విజయం పట్టుకోండి. భక్త విజయం పుస్తకంలోనేగా ఉంటుంది, ఒక భక్తుడి చరిత్ర చదువుకోండి, మీ జీవితాలకు ఉపయోగపడుతుంది. అంటే ఎన్ని ఛాయస్సులు మనకిస్తున్నారో మనకి, అంటే ఎవరిని ఉద్ధరిద్దామని, వారి కోసమా ఇవన్నీ, వారి కోసమా ఇవన్నీ. మనం ధరించాలి. మనం ఈ జీవితం ఉండగానే మనం ప్రశాంతతని మనం పొందగలగాలి. మన మనసు ప్రశాంతత అనేది బజార్లో అమ్మబట్టల్లా వెరివేషాలు వేసుకుని గొప్ప గొప్పగా దొరికే వాటి వెంట పడి పరుగు పెడితే అవన్నీ మనకు అశాంతికే ఇస్తున్నాయి, అశాంతికే ఇస్తున్నాయి. ఉంగరం పెట్టుకున్న దాన్ని ఉంగరం తీసి ఇక్కడ పడేసి ఉండగలనా? దాని వంక చూస్తూనే ఉంటా. అవునా? బంగారం సుఖాన్ని ఇవ్వలేదు. ఏమండి ఆస్తిపాస్తులు సుఖాన్ని ఇవ్వలేవు. ఎంత ఉంది ఎంత ఉంది ఎంత ఉంది అంటే అది కూడా ఒక ఏంటంటే అవి లెక్కేసుకోవడమే సరిపోతుంది. ఉందా లేదా, ఉందా లేదా, పెరిగిందా తగ్గిందా, అందరూ చేసే పని అదే కదా. బ్రతుకు తెరువు కోసం అది తప్పని పట్ల తప్పకుండా జీవితం కోసం చూసుకోవాలి. అది ఎందుకంటే మన దగ్గర లేకుండా ఇంకో రోజు వెళ్ళి నువ్వు నా దగ్గర ఏం లేదని బాధపడితే మన గురుదేవులకి ఆవేదన అండి అది. ఒక భక్తుడు బాధపడుతున్నాడంటే నా గురుదేవుని ఆవేదన పెట్టినట్టేగా. అందుకని జాగ్రత్త పడండి, దాచుకోండి మీకున్న దానిలో. అందుకని చెప్తా, 10 వస్తే 10 రూపాయలు వస్తే 4 రూపాయలే ఖర్చు పెట్టుకోండి మీ జీవితానికి, 6 రూపాయలు వెనక్కి దాచుకోండి. మీరు చేయగలరది, అది మొదటి నుంచి ఉండాలి. మధ్యలో అప్పులు చేసిన తర్వాత నేను 6 దాచమంటే నువ్వు దాచలేవు. ఎందుకంటే నువ్వు అప్పులు పాలు అయిపోయావు. అక్కడ అప్పు కనిపిస్తూ ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ ప్లస్ ప్లస్ అవుతూ ఉంటుంది. అందువల్ల నువ్వు అక్కడ చేయాల్సిందేంటి, ముందర నువ్వు అప్పు తీర్చాలి. అప్పు తీర్చడానికి నీ బ్రతుకు సరిపోతుందా, నీ జీవితంలో వచ్చేది సరిపోతుందా? పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు, వాళ్ళకి పెద్ద పెద్ద చదువులు చదివించాలి. మనకింటికి మన తల్లిదండ్రులకి ఏదో అవసరం అవుతుంది, వాళ్ళకి ధర్మం ఉంది అక్కడ, వాళ్ళకి చూసుకోవాలి. ఇవన్నీ చూసే లోపల నువ్వు యజమాని ఎంత కష్టపడాలండి. అందుకనే బ్రహ్మచారి కంటే యజమాని చాలా గొప్పవాడు అన్నది. బ్రహ్మచారి కంటే యజమాని ఎన్ని చూసుకుంటే జీవితం వెళుతుంది, అన్నిటినీ కూడా చూసుకుంటూ ఆదరిస్తూ ధర్మాన్ని కాపాడుకుంటూ భగవంతుని మీద మనసు నిలిపాడు అంటే. అక్కడ మీకు నారదుడి కథ ఉంది కదా, నారదుడి కథ లేదు గొల్ల వెంకన్న కథ. ఏది వెళ్ళి కింద ఏది నారదుడికి చెప్తాడు కదా కృష్ణుడు. నారదుడు ఏమనుకుంటూ ఉంటాడు, నాకన్నా గొప్పవాడు లేడు, నేను 3 లోకాలు కూడా నేను భగవన్నామం చేసుకు రాగలుగుతున్నాను, నా అంత గొప్పవాడు నిరంతరము కూడా ఆపకుండా చేయగలిగేటువంటి వాడు నేను ఒక్కడనే కదా, ఎంత అని చెప్పి అనుకుంటూ వచ్చేసరికి సరిగ్గా ఎప్పుడైతే మధురకి ఏది కృష్ణుడి దగ్గరికి ద్వారకకి వస్తాడో, వచ్చేసరికి అంటే మన మీద భగవంతుడి దృష్టి ఎంత పెడతారో చూడండి. నారదుడు రాగానే రెడీగా ఉన్నాడు ఆయన కృష్ణుడు. నారదా వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఏం లేదు కానీ భూలోకంలో ఒక గొల్ల వెంకన్న ఉన్నాడట, ఆయన చాలా భక్తుడంటయ్యా, అది అందరూ అనుకుంటుండగా విన్నా నేను. ఒకసారి నువ్వు వెళ్ళి భూలోకానికి వెళ్ళి ఆ గొల్ల వెంకన్న ఏంటో, ఆ భక్తి ఏంటో ఒకసారి చూసి వస్తావా. వెంటనే నారదుడికి అనిపించిందంట, ఏంటి నేను ఇంతలాగా వస్తుంటే నన్ను భూలోకానికి ఆ గొల్ల వెంకన్న భక్తిని చూసి రమ్మంటున్నాడు, కానీ తాతగారు చెప్పారు కదా వదలడానికి వీల్లేదు అని వెంటనే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కనిపించింది, గొల్ల వెంకన్న కోసం వెతుకుతూ వెళ్ళాడు. వెళ్ళి ఏ ఇల్లు అని వెతుక్కున్న తర్వాత కనిపించింది. కనిపించిన తర్వాత గొల్ల వెంకన్న ఏ స్థితిలో ఉన్నాడు, కాడి వేసుకొని పొలం నుంచి వస్తున్నాడు. వస్తూ వస్తూ కాడి కింద పెడుతూ గోవింద అన్నాడు. భార్య చేతికి నీలచెం బంధించింది, కాళ్ళు కడుక్కుంటూ ఏముకుందా అన్నాడు. తర్వాత భార్య తుండుతో పాదాలు తుడిచింది, తుడుచుకుంటే లాక్కుని తానే తుడుచుకుంటూ హే మాధవ అన్నాడు. మళ్ళా అడుగు పెడుతూ లోపలికి వెళ్తుంటే భార్య చెప్పింది, రండి మీకు భోజనం వడ్డిస్తున్నాను అని. హే ప్రభో అన్నాడు. అక్కడ కూర్చుంటూ నారాయణ అన్నాడు. మళ్ళా తిరిగి ఆహారం తీసుకుంటూ ప్రభు నీ ప్రసాదం అనుకొని ఒకసారి దండం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని ఇది భగవంతుని తలుచుకుంటూ తినేశాడు. ఈ చర్యంతా చూసినటువంటి నారదుడికి ఏం చేస్తున్నాడు, కదులుతూ భగవంతుని తలుచుకున్నాడు. అని అనుకున్నాడు, ఇంతే అనుకున్నాడు. అనుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు కృష్ణయ్య దగ్గరికి. వచ్చి, కృష్ణ కృష్ణ నువ్వు చెప్పావు కదా ఆ గొల్ల వెంకన్నీ చూసి వచ్చాను, దర్శించి వచ్చాను. ఏం జరుగుతోంది ఏంటి అక్కడ అన్నాడు కృష్ణయ్య. ఏముంది, కాడు పెడుతూ గోవింద అన్నాడు, కాళ్ళు కడుక్కుంటూ ముకుంద అన్నాడు, లోపలికి అడుగు పెడుతూ మాధవ అన్నాడు, భార్య చెప్పిన మాటకి నారాయణ అన్నాడు, ఇక్కడ ఒక్కొక్క కదలికకి ఒక్కొక్కసారి ఇక్కడ కృష్ణ వాసుదేవ అనుకుంటున్నాడు అని చెప్పాడు. అవును కదా నారద, ఇంతకీ మర్చిపోయాను నీతో చెప్పడం. నువ్వు ఇప్పుడు అర్జెంటుగా ఈ ఏది ద్వారకకి ఒక శక్తి ఆవరించబోతోంది. ఆ శక్తి అది, దాని నుంచి మనం బయటపడాలంటే నీలాంటి వాళ్ళే సమర్థులు దానికి. అందుకని ఏం లేదు నారద, నీ నెత్తి మీద ఒక నిండుగా ఒక ప్రమిదలో నూనె పోసి నెత్తి మీద పెట్టుకొని నువ్వు ఈ ద్వారక చుట్టూ 3 సార్లు తిరగాలి. ఒక్క చుక్క కూడా కింద పడకూడదు నారద, గుర్తుపెట్టుకో. నిండా కదిలితే చాలు, కింద పడేట్టుగా ఉండాలి నూనె. ఏది ఆ ప్రమిదలో నిండుగా నూనె పోసుకు తిరగాలి. అది ఏమాత్రం కదిలినా ఆ చుక్క కింద పడిందంటే ఎప్పుడో రావాల్సిన అరిష్టం ఇప్పుడే వచ్చేస్తుంది. అందుకని నారద గుర్తుపెట్టుకో, భగవన్నామం కూడా మర్చిపోకుండా చేస్తావు కదూ, భగవంతుని మర్చిపోకుండా భగవన్నామం చేస్తూ ఇవో 3 సార్లు తిరగాలి. వాళ్ళ ఆఖరిని చెప్పాడు, నూనె ఒక చుక్క కూడా కింద పడకూడదు సుమా, అరిష్టం వచ్చేస్తుంది ఇప్పుడు. అందుకని నేనేం చేశాడు, నెత్తి మీద పెట్టుకొని ఏది ఆ చుక్క పడుతుందేమో, చుక్క పడుతుందేమో, చుక్క పడకూడదు, చుక్క పడకూడదు అని ఏది 3 సార్లు చాలా జాగ్రత్తగా ప్రదక్షిణ చేశాడు. ప్రదక్షిణ చేసిన తర్వాత తిరిగి వచ్చి, అయ్యా తిరిగి వచ్చాను అన్నాడు. ఆపకుండా భగవన్నామం అన్నట్టే కదా అన్నాడు. అరే రే రే, ఈ చుక్క పడకూడదు అన్నావు కదా, ఈ చుక్క పడితే అరిష్టం ఇప్పుడే వచ్చేస్తుంది అన్నావు కదా, అందుకని చుక్క పడకుండా చుక్క వంకాయ చూస్తూ వచ్చాను అన్నాడు. ఈ ఒక్క పని చెబితేనే నీకు ఏది భగవన్నామం అనేటిది అరే రే రే అంటున్నావు కదా, మరి ఆ గృహస్థైనటువంటి గొల్ల వెంకన్న పొలానికి వెళ్తున్నాడు, పనులు చేసుకుంటున్నాడు, మట్టి పని చేసుకుంటున్నాడు, వచ్చినటువంటి వ్యవసాయంలో వచ్చినటువంటి ధాన్యాన్ని అది సర్దుబాటు చేసుకుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు. ఈ ప్రతి కదలికకి భగవంతుని మర్చిపోకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క నామం తనకి తోచిన నామం ఎలా అనుకుంటూ ఉన్నాడంటే ఆ గృహస్థు యొక్క జీవితం ఎంత గొప్పదో ఆలోచించు. మరి గృహస్థుకి ఎంత గొప్ప జీవితం అయిందయ్యా, ఇది చెప్తుండేవారు గురుదేవులు మనకి. మరిచిపోకుండా భగవన్నామం చేస్తే చాలు, ఒక పని మనకు వచ్చేసరికి మనం ఏం చేస్తాం అది పెట్టుకోవాలి. ఏమండి, నేను రోజు దేవుడి దగ్గర ఓసారి విష్ణు సహస్రనామం, ఓసారి లలిత సహస్రనామం చేస్తానండి, రాత్రుల్లో ఏమో 40 సార్లు చేస్తాను. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, అక్కడ కూర్చుని మాత్రమే చేస్తున్నావు నువ్వు, కానీ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా మన గుండె మీద మనం చేసుకు చెప్పుకుందాం. మనందరం పారాయణలో ఉన్నాం, ఫోన్ వస్తే తీయమా, ఎవరన్నా వచ్చి తలుపు కొడితే తీయమా, గబుక్కున పిల్లాడు ఏడ్చాడు లేచి వాడిని సర్దుబాటు చేయమా, ఆలోచించండి. కానీ వెళ్ళి చేసినప్పుడు మనమేమన్నా ఇవ్వ గొల్ల వెంకన్నలే నారద నారాయణ గోవింద విష్ణు మసూదన అనుకున్నామా, అనగలుగుతున్నామా? ఒక్కసారి మనం ఎప్పుడో ఒకసారి పెట్టుకున్నప్పుడే రోజుకు ఒక్కసారి వెళ్ళి చేయడానికి ఇన్ని గుర్తుకొస్తూ ఉంటే ఆయన ప్రతి పనిలోనూ భగవంతుని తలుచుకుంటున్నాడు అంటే ఎంత గొప్ప. అందుకని మనకి గురుదేవులు ఏం చెప్పారు, దొరికిన దానితో బోధని ఏది బోధని బాధగా కాదు ఆనందంగా అనుభవించు, ముందరని విశ్వాస నమ్మకం ఆరుడం చేసుకో. నువ్వంటూ ఈరోజు ఇలా ఉన్నావు అంటే నీ జీవితానికి కారణము ఒక మహాశక్తి, అనంత శక్తి. నువ్వు నమ్మినటువంటి పాదమే, నువ్వు నమ్మినటువంటి దేవుడే, దేవుణ్ణి మార్చుకునే అవసరంలా, దేవుడంటే ఒక్కడే. ఆ దేవుడికి అనంతమైన పేర్లు వచ్చాయి, అనంతమైన అది రూపాలు వచ్చాయి. దివ్యమైనటువంటిది ఏది ఆ పవర్, ఎక్కడే డివైన్ పవర్ ఎక్కడుందో అది దైవత్వం అంటే. ఆ దైవత్వము ఎక్కడ లేదు అంటున్నారు మహాత్ములు, ప్రతి చోట చూపిస్తున్నారు. ఇసుక రేణువుకి కూడా దైవత్వ శక్తి ఉంది, లేకపోతే అందులో భగవంతుడు ఎలా కనిపిస్తాడు, ఇసుక నుంచే కదా తీసి వాళ్ళు విగ్రహాలు చేస్తుంటారు. ఏమండి సిమెంట్ ఎంత ఉన్నా సిమెంట్కి ఇసుక కలిపితేనే కదా దానికి విగ్రహం వస్తుంది, ఈ ఇసుక కలిపితేనే కదా గోడ అవుతోంది, ఇల్లు కడుతున్నావు నువ్వు, దేనికి దానికే, దేనిలోనూ భగవంతుడి శక్తి లేకుండా లేదు. అణువణువులో పరమాణువులో ప్రకాశించేది భగవంతుడి శక్తి ఒకటే. అందుకని అక్కడ గురుదేవులు ఏమన్నారు, నువ్వు నాది నేను అనే మమకారం అహంకారంలో పడవద్దు. మనకి అది భగవే మనకి ఒక ఉపనిషత్తులోకి వెళ్తే కూడా ఉంటుంది కదా, ఏది తుషేణ బద్ధో వ్రీహి స్యాత్ తుషాభావేతు తండుల ఏవం బద్ధస్తదా జీవ కర్మనాశి సదా శివ పాశబద్ధస్తదా జీవ పాశముక్త సదా శివ. అసలు హరిహరులిద్దరినీ కలుపుతోందండి దెయ్యం. ఎవరు? స్కందుడు కుమారస్వామి తన యొక్క ఎక్స్పీరియన్స్ని, తన యొక్క అనుభూతిని పార్వతీ పరమేశ్వరులే వారికి గురువులు. ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులే గురువులు. ఎవరికి? కుమారస్వామి వారికి. ఆ కుమారస్వామి తత్వాన్నంతా గుర్తించిన తర్వాత పిల్లగాడిని అడుగుతారు, ఏమయ్యా నీ అనుభవం ఎలా ఉంది ఏంటి అంటే, చెప్పినటువంటిది ఏది? స్కంద ఉపనిషత్తు అనేది. ఆయన మొదట్లోనే చెప్తాడు ఏమని, అచ్యుతోస్మి అని. మనం అంటామా అచ్యుతోస్మి అని? అచ్యుతోస్మి మనం అంటామా? ఎందుకంటే చ్యుతమయ్యే దేహం ఇది. దేహమేమో చ్యుతము, దేహాన్ని ప్రకాశింపజేసేది అచ్యుతం కదా. మీరు గుర్తించండి, వడ్లగింజలో బియ్యపు గింజ ఇది. ఇది దేహం అనేదేమో చ్యుతం, ఇది తగలబడేటువంటిది, ఎప్పుడప్పుడు జారిపోతుంది పడిపోతుంది. పైన ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా కనిపించేదంతా కదలికలతో కూడినదంతా చ్యుతమే. చ్యుతమంటే నశించేటువంటిది, అచ్యుతుడంటే నాశరహితమైనటువంటిది. మనందరినీ మొత్తం ఉన్నది అనేటువంటి ఉనికికి కారణమైన అచ్యుతుడు ఒకడు ఉన్నాడు, అది ఒక అనంత శక్తి. అది ఆయనకి రూపనామాలు లేవు, మన కోసమని రూపనామాలు తీసుకుని వస్తున్నాడు. మన కోసమని రూపనామాలను తీసుకొస్తున్నాడు ఆయన అచ్యుతుడు. అందుకని ఆయన ఏమన్నాడు కుమారస్వామి వినగానే, ఏమన్నాడు ఆయన అంతకుముందు, ఎందుకంటే బోలంత కథ జరిగింది కదా, నాకే ఏది పట్టం కట్టాలి అన్నాడు కదా. మీరు వినాయక చవితి కథ వింటారు కదా, కథలో పరుగెత్తుకుని వెళ్ళి నేను గొప్పవాడిని అవ్వాలనుకుంటాడు కుమారస్వామి. మరి కదలడానికి పరుగుపెట్టడానికి కొంచెం శక్తి అంటే ఆ ఉన్న రూపానికి అనుగుణంగా విఘ్నేశ్వరుడు ఏమంటాడు, అమ్మా తెలిసేనా మాకిద్దరికీ పరీక్ష పెట్టావా, తమ్ముడంటే నెమలి వాహనం వేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాడు, నా సంగతి తెలిసే ఇట్లాంటి పరీక్ష పెట్టావా అని ఎవరిని ప్రార్థించాడు? వెళ్ళి ఇంటి పక్క వాళ్ళతో చెప్పాడా? ఏమండి రోడ్డును పోయే దానైతే చెప్పాడా? ఎవరితో విమర్శనాత్మక శక్తిగా అడగల. ఎవరైతే ఆ పరీక్ష పెట్టారో ఆ పరీక్ష పెట్టిన ప్రభువుని ప్రార్థించాడండి వినాయకుడు. అమ్మా తల్లి తండ్రి, మీరు నాలాంటి వాడికి ఇవ్వాల్సినటువంటి పరీక్షేనా అది? ఇప్పుడు నేను ఎక్కడి వరకు వెళ్ళను? నా వాహనం చూస్తే ఎలుకాయే, నా దేహం చూస్తే ఇది స్థూలమాయే. ఇప్పుడు నేను ఎలా వెళ్ళి నేను దాన్ని నేను గెలుచుకురాగలను అంటే, అప్పుడు ఎవరిని వేడుకోవాలో వారిని వేడుకుంటేనే అక్కడ ఫలితం దక్కుతుంది. మీరు ఇక్కడ కూడా ఆలోచించండి, మనం ఎవరినో వేడుకోకల్లా, ఎవరు మనకి అటువంటి ఇచ్చారు ఆ పాదాలనే మనం వేడుకోవాలి. ఏంటి చేపలు పట్టేవాడికి ఆయన దత్తాత్రేయ స్వామి గురువుల్లో వల వేసిన వాడు కూడా ఒక గురువు. చేపలు పట్టే వల వేస్తాడు కదా, వల వేసినప్పుడు ఆ చేపలు ఎక్కడికి వెళ్తాయి? ఆ వలలో పడకుండా ఉండాలంటే వేసిన వాడి పాదాలను చుట్టుకుని ఉంటాయి. వేసిన వాడి పాదాలను చుట్టుకుని ఉంటే ఆ వలలో పడదు. ఎప్పుడైతే స్వతంత్రంగా బయటికి వెళ్ళి విహరించాలని ఆ నదిలో స్వతంత్రం తీసుకుంటుందో అవన్నీ వలలో పడతాయి. ఇప్పుడు మనం ఎవరు సృష్టించారో వాడి పాదాల దగ్గరికే వెళితే వాడే మనకి దాని గురించి ఏం చేయాలని ఉపాయం చెప్తారు. ఇప్పుడు వెంటనే అమ్మ నాన్నగారు ఏం చెప్పారు, నాయన అలాగే ఏది అని ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశం చేసి నువ్వు నీ మాతాపితృది ఆ అనుష్ఠానం చెయ్యి, మాతాపితృల చుట్టూ ప్రదక్షిణ చెయ్యి అంటే ఇక్కడే ప్రదక్షిణ చేశాడు వినాయకుడు. ఎక్కడికి వెళ్ళాలా, ఇది ఎలుకను కూడా తీసుకోవాలా, ఆయన ఇక్కడే ప్రదక్షిణ చేశాడు. ఇప్పుడు అక్కడ కుమారస్వామికి ఏమైంది? అక్కడ ఈయనేమో నదుల్లో అన్నింటిలో స్నానం చేసి రావాలి కదా మొత్తం. ఏ నదిలో దిగుదామన్నా వినాయకుడు ఎదురొస్తున్నట్టు ఆయనకి. అంటే ముందరే ఆయనకి తెలిసేట్టు చేశారు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళావు కానీ మీ అన్నున్నాడు చూసావు ఉపాయంతో, నీకన్నా ముందే వెళ్ళొచ్చేస్తున్నాడు. ప్రతిదానికి ఒకే మార్గం కాదు అక్కడ. అందుకని మన గురువులను ఆశ్రయిస్తే గురువులు చూపిస్తారు మనకి, ఇది చెయ్యి, నీకు ఏది సజావుగా నువ్వు తరించగలుగుతావు. అందుకని ఇంత అయిన తర్వాత అప్పుడు మాతాపితృలే గురువులని తను కూడా నమ్మినప్పుడు చెప్పిన బోధని అర్థం చేసుకొని అప్పుడు స్కందుడు ఉపనిషత్తుని, స్కందుడు ముఖస్థుగా వచ్చినటువంటిది ఈ ఉపనిషత్తు, అచ్యుతోస్మి అంటాడు ముందర. అని ఏమంటాడు తెలుసా ఆయన, అచ్యుతోస్మి మహాదేవా తవ కారుణ్యలేశత అంటాడు. హే మహాదేవా అంటే ప్రభో, ఎవరు మహాదేవుడు, తండ్రే ఇక్కడ. హే మహాదేవా తవ కారుణ్యలేశత, నీ కరుణానే లేశమాత్రం చేత అచ్యుతోస్మి. విజ్ఞాన ఘనయేవాస్మి అంటాడు ఆయన. అసలు ఘనీభవించినటువంటి విజ్ఞానాన్ని నేను పొందాను, నేనైపోయాను ఇక్కడ. పొందానంటే రెండు మళ్ళా, విజ్ఞాన ఘన ఏవాస్మి అయి ఉన్నాను, శివోస్మి మంగళస్వరూపుణ్ణి అయిపోయాను. అంటే తండ్రి గారికి తనకి అక్కడ భేదం లేదు. కిమతఃపరం అంటాడు ఆయన. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి, కిమతఃపరం అంటాడు. అంటూ ఉపనిషత్తుని చెప్పుకొస్తూ తల్లి ఓం ఓం. అక్కడ ఏమవుతుంది, అక్కడ కిమతఃపరం, నాకు ఇంతకన్నా ఏం కావాలి, మనకు మాత్రం ఎంతకన్నా ఏం కావాలండి, మనకు కూడా ఎంతకంత ఏం కావాలి. వస్తూ అంటాడు తుషేన బద్ధో వ్రీహి సత్, రెండు పొరలనేటువంటి, వ్రీహి అంటే రెండు పొరలు, బియ్యపు గింజ మీద ఉన్న రెండు పొరలు ఉన్నాయే, వ్రీహి సత్, లోపలున్న బియ్యపు గింజే తండులహ, సంస్కృతంలో ఉన్నది కాబట్టి చెప్తున్నాను. లోపల ఉన్నటువంటిది బియ్యపు గింజ, దానికి రెండు పొరలు ఆవరించి ఏమైంది, రెండు పొరలు బ్రీహి, ఇది తుషేణ బద్ధో. తుషేణ అంటే రెండు, తుషారం అంటే పైన పొరలు, తుషేణ బద్ధో బ్రీహి సత్, వడ్లగింజ అయింది. ఈ రెండింటి చేత ఆవరించి ఉండబట్టి వడ్లగింజగా భాషించింది అది. ఇక్కడ గురుదేవులు ఏం చెప్తుండేవారు, వడ్లగింజగా ఉన్నప్పుడు నువ్వు కొంచెం నీళ్ళలో వేస్తే చాలు, అది మరుసటి రోజుకి నీకు మొలకొస్తుంది. వడ్లగింజ నానపెడితే నీకు మొలకొస్తుంది మరుసటి రోజుకి, నువ్వు మళ్ళా తీసుకువెళ్ళి దాన్ని పాతి పెడితే అది మొక్కయ్యి, మొక్క నుంచి ఒక 10-15 గింజలు వస్తాయి. మళ్ళా 10-15 గింజలు వడ్లగింజల్ని మళ్ళా నానవేస్తే మళ్ళా మొక్కలు వచ్చి ఆ మొక్కలు కొంచెం అవుతాయి, బస్తాలు అవుతాయి తర్వాత. అంటే ఏమవుతుంది అక్కడ, ఆ రెండు పొరలు దేనికైతే ఉన్నాయో, ఏది ఆ వడ్లగింజకి, ఏది తుషేన బద్ధో వ్రీహి, ఏది ఆ వడ్లగింజలు అనేటువంటివి తిరిగి పునరావృత్తి కలిగి ఉన్నాయి. అవి ఎవరైతే అహంకారము మమకారం అనేటువంటి రెండింటి చేత బంధింపబడిపోయి ఉన్నాడో, అహంకార మమకారములు కూడి ఉన్నటువంటి వాడికి పునర్జన్మ తప్పదు చెప్తున్నారు అక్కడ. ఎందుకనో కారణం చెప్పారు ఇక్కడ. ఎందుకంటే అవి వేసుకొని తిరుగుతున్నాం మనం అహంకార మమకారాలతో. కాబట్టి ఆ రెండు ఎంతవరకు ఉన్నాయో మనకి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే ఇహ సం బహు దుస్తారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే. ఆ మురారిని మనం పాహి అనకుండా మనకి జన్మరాహిత్య స్థితి రాదు. గోవింద 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 అని భగవంతుని మనం సేవించుకోవాల్సిందే, భగవన్నామస్మరణలో వెళ్ళాల్సిందే. అందుకని పునరపి జననం పునరపి మరణం, ఈ అహంకార మమకారాలు ఉన్నంత వరకు మళ్ళా పునరావృత్తి దోషం ఉన్నది. కానీ ఎప్పుడు లేదు, ఎప్పుడైతే ఏది తుషేణ బద్ధో వ్రీహిస్య తుష అభావేతు తండుల, ఎప్పుడైతే పైనటువంటి తుష, ఏది పైనటువంటి పొరలు రెండు దాని నుంచి వీడిపోయాయో ఆ బియ్యపు గింజని మీరు సంవత్సరం నానబెట్టండి, వారం నానబెట్టండి, పిండి అవుతుంది తప్ప దాని నుంచి ఇంకో మొక్క వచ్చేది లేదు. దాని నుంచి మొక్క వస్తుందా? మొక్క ఎప్పుడు వస్తుంది? పైన ఉన్నటువంటి రెండు పొరలు, పైన ఉన్న నూగు, ఆ బీజము ఉన్నంత వరకే అది పునరావృతి దోషం ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని దంచేసి తీసేసామో దంచని కూడా అక్కర్లా, నాలుగు గింజలకి మనం ఇలా ఒలిస్తే వచ్చేస్తుంది. ఆ బియ్యము మనకి క్షుద్బాధ తీరుస్తుంది వండుకుంటే తప్ప. మనం వడ్లు తినం, పశువులు తింటాయి వడ్లు. మనం ఏం తింటాము? లోపలున్న తండులహా పదార్థాన్నే తింటాం మనం. అదే మన బియ్యపు గింజ. బియ్యపు గింజకి మళ్ళా పునరావృత్తి దోషం లేదు. అందుకని అహంకార మమకారములు అనేటువంటివి ఏది భగవంతుడి యొక్క దివ్య చరణారవిందములు ఆ భగవన్ నామము అనేటువంటి దానిలో వేల్చేయాలి. అదే మోక్షస్థితి. ఇంక లేదుగా అక్కడ, ఇంకా దాని నుంచి మళ్ళీ పుట్టుక అనేటువంటి దానికి లేదుగా. ఆ మానవుడికి ఎక్కడి నుంచి వస్తుంది? సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఉన్నారండి అండి, ఆయన మహాయోగి. ఆయన తపస్సుకి వెళ్ళి బాహ్యస్మృతిని కూడా కోల్పోయాడు ఆయన తపస్సులో. బాహ్యస్మృతిని కూడా కోల్పోయి ఆయన అప్పుడు సాయిబులు వాళ్ళ పరిపాలన కదా, ఆ సాయిబుల పరిపాలనలో నవాబు గుడారం మీదుగా ఆయన ఏమనుకుంటూ వెళ్తున్నాడు ఆయన, బ్రూహిము కుందేతి హే రసనే పాహిము కుందేతి రసనే బ్రూహిము కుందేతి హే రసనే పాహిము కుందేతి రసనే బ్రూహిము కుందేతి కేశవ మాధవ గోవిందేతి కేశవ మాధవ కేశవ మాధవ గోవిందేతి కేశవ మాధవ గోవిందేతి కృష్ణానంద సదానందేతి కృష్ణానంద సదానందేతి కృష్ణానంద సదానందేతి కృష్ణానంద సదానందేతి బ్రూహి ముకుం. ఆయన ఎటువంటి ఆనందంలో వెళ్ళిపోతున్నాడు? ఆయన చేతుల నుండి ఇట్లా పట్టుకొని ఆయన హాయిగా బ్రూహి ముకుందేతి కేశవ మాధవ గోవింద అని ఇలా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏది ఇలా పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ గుడారం ముందుగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆ గుడారంలో ఉన్నటువంటి ఆ నవాబు చూశాడు. ఏంటేంటి ఏంటి, నా గుడారం ముందు నుంచి పైగా ఏంటి ఏదో సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోతాడా? ఎంత ధైర్యము! నా గుడారం ఉన్నందుకు కూడా గుర్తించలేదా, గ్రహించలేదా, అసలు నేనంటే భయం లేదా అనుకుంటూ పరిగెత్తుకొచ్చాడు బయటికి. పరిగెత్తుకొచ్చి ఏం చేశాడు? వాళ్ళకి ఎప్పుడు రెడీగా ఉంటుంది కదా, చస్తానేమో అని భయం కదా. అందుకని బొట్టులోనే ఖడ్గం ఉండే, వెంటనే ఆ ఖడ్గంతో ఆయన చేతులు ఇలా పెట్టుకుని వెళ్తున్నాడు కదా. రెండు చేతులను ఖండించారు. ఇది పుక్కిటి పురాణం కాదు, చరిత్ర చూడండి తెలుస్తుంది. సదాశివ బ్రహ్మేంద్రుల వారిది చూసి వచ్చాము మేము. నేరూరు అని వెళ్ళి చూసి వచ్చాం. ఒక సమాధి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాం. శంకరన్నయ్య శ్రీరంగం వెళ్ళి అక్కడ ఉన్న రామానుజాచార్య స్వామి ఎలా ఉంటారు కదా, అందుకని ఆ స్వామిని దర్శించడానికి వెళ్ళి అందరు స్వాములను చూసి ఒక రోజులో నేరూరు కూడా వెళ్ళి ఇక రాత్రిం పగలు కారే అక్కడ కూడా, అప్పుడు కూడా వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ ఆయన ఎంత చూడండి. ఆయన అలా వెళ్ళిపోతుంటే ఈయన వెళ్ళి కత్తితో చేతులు ఖండిస్తే ఆయన ఏం మానుకోలా, ఆ మొండి చేతులతోనే ఆయన వెళ్ళిపోతున్నాడు. బ్రూహి ముక్కుందేతి చేతులు పడిపోయినాయి, ఖండింపబడ్డాయి, ఆయనకి శరీర భ్రాంతి లేదు, శరీర దృష్టి లేదు. ఒకసారి చూసుకున్నాడు ఈయన నవాబు, నేనేనా ఇది, నేనేనా ఈ కత్తితో, చూస్తే కత్తికి రక్తం కూడా ఉంది, ఖండించాను, రెండు చేతులు అక్కడ పడిపోయినాయే, నేను ఏది నా మీదకి రాకుండానే ఎవరేం మీద పడతారో అని ఇప్పటికింత పైన ఏముంది, కవచం వేసుకున్నాను, ఎక్కడ దెబ్బ తగులుతుందో మొత్తం అంతా కవర్ చేసుకున్నాను, ఎవరికి ధైర్యం లేదు నా మీద యుద్ధం చేయడానికి, కానీ నేను ఎక్కడ మీదకి ఎవరు వస్తారో అని ఇంత భయపడుతుంటే ఏమీ లేదు. వెళ్ళిపోతున్నటువంటి వాడికి రెండు చేతులు ఖండించినా అసలు ఏంటి ధ్యాసే లేదే అని, అసలు ఇది ఏదై ఉంటుంది అదనమాట ఆయన కీర్తిస్తూ వెళుతున్నాడే ఆ భగవానుడి దయ అన్నమాట, ఆ అనంత శక్తి యొక్క పవర్ అని చెప్పి వెంటనే ఈయన ఏం చేశాడు ఇప్పుడు వెళ్ళేసి గుడారంలో కూర్చోలా రెండు చేతులు పట్టుకుని వెళ్ళాడు. ఈయన మన గురుదేవులు అలాగే నడుస్తుండేవారు, వారి నడక వెనుకున్నటువంటి భక్తులేమో పరుగు, ఎంత పరుగెత్తినా వారు అందేవారు కాదు నా చిన్నతనంలో. మేము కూడా పరుగు పెట్టేవాళ్ళం చిన్నతనంలో, అందేవారు కాదు వారి నడకే చూడడానికి నడకలాగానే ఉండేది, కానీ పరుగో పరుగు నాకు చెప్తుంటే అదే గుర్తుకొస్తుంది. ఆయన మామూలుగా నడిచి వెళ్తున్నాడు బ్రూహి ముక్కుందేది అని, కానీ ఈయన పరుగు పెట్టుకుని వస్తున్నాడు. ఎక్కడా అందరా చిక్కలా పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు. కొంతదాకా వచ్చిన తర్వాత ఇది ఆ భగవంతుడికి జాలి కలిగినట్టుంది, పర్వాలా ఏది మనం కావాలని మన కోసం ఆ విధంగా వస్తున్నాడని జాలి తలిచి అప్పుడు ఏది వెంటనే పలుకుతాడు, ఏమయ్య ఏంటి పిలుస్తున్నావు ఇంత అక్కడి నుంచి, ఏమయ్య మీ చేతులు అంటున్నాడు. ఈయనకి చేతులన్న స్పృహ లేదు, వెంటనే చేతులా ఏమైనా ఈ చేతులు, నేను ఖండించానయ్యా నేను ఖండించాను ఇగో రెండు చేతులు పట్టు, ఖండించావా ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెడదు అన్నాడు. ఎంత తేలిగ్గా అన్నాడు చూడండి, ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెడదు ఆ చేతులు అన్నట్ట. వెంటనే ఆయన ఏం చేశాడు, ఆ చేతుల దగ్గర పెడితే అవి అతుక్కుపోయినాయి. అది భగవంతుని లీల అంటే, భగవంతుని యొక్క ప్రకృతిని ప్రకాశింపజేసేది పరమాత్మ, అది చ్యుతము లోపల ప్రకాశించేది అచ్యుతం. కరెంటు అచ్యుతం, బల్బులు చ్యుతం. బల్బులకి మాడిపోయే స్వభావం ఉంది, ఇన్స్ట్రుమెంట్స్ అంతకి పాడైపోయే స్వభావం ఉంది. కరెంటుకుందా, కరెంటుకి రూపం లేదు కానీ కరెంటు ఉందో లేదో చూడాలంటే ఉపాధి కావాల్సి వస్తుంది. అందుకని మనందరినీ కూడా అట్లాంటి ఉపాధులతో కూర్చి తానే అధిష్టానమయ్యి మనందరిలో చైతన్యంగా ఉండి ప్రకాశించేటువంటి వాడు పరమాత్మ. అది నీవు కానీ ఇది నీవు కాదు, అది అక్కడ బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశ. ఏది అంటే అది ఆ బ్రహ్మము తానే ఉన్నారు, ఆ బ్రహ్మీ భావన అందరూ పొందాలి. ఒత్తనే మానవ జన్మ ఏది 3 సార్లు తినడానికి 6 సార్లు వెళ్ళడానికి చచ్చిపోవడానికి మళ్ళీ జన్మకు రావడానికా లేదు, ఈ మానవ జన్మలోనే మనం దాన్ని గుర్తించగలము. దాన్ని గుర్తిస్తే జన్మ చరితార్థత అవుతుంది, అందుకని వారి యొక్క ప్రయత్నం. అందుకని ఇక్కడ మమకారములో ఆయనకి మమకారం లేదు, అక్కడ దేహం అంటే లేదు ఆయనకి, ఆ అనంత శక్తి అందే మనసు ఏర్పడింది. అలాగే వెంటనే శరణ పొందాడండి నవాబు. నవాబు శరణ పొంది ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు ఇప్పటికి కూడా అక్కడక్కడ మహాత్ములు ఏది ఆ పరంపరలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు. అప్పుడు వారికి ఉన్నటువంటి ఈ మతాభిప్రాయాలు ఎవరికి లేవు, ఆయన మహానుభావుడు అంటమే అక్కడ, ఆయన మహానుభావుడు అంటమే. చూడండి కావాలంటే భక్త విజయంలో కూడా చాలామంది కనిపిస్తారు. అక్కడ ఈ వైష్ణవ సాంప్రదాయమా శైవ సాంప్రదాయమా లేకపోతే ఎందు నుంచి వచ్చారు, వాళ్ళకి అందులో ఏముండదు, దైవానుగ్రహం పుష్కలంగా ఉంది, వారు నమ్మింది దైవాన్ని. ఇక్కడ కూడా మనకేంటి, అందుకని మమకారములు పడకు మురా. మనం అనుకున్నంత మాత్రం చేత మనని మనం సేవ్ చేసుకోలేం, దేవుని తలుచుకొని మన ప్రయత్నం మనం చేయాలి, అక్కడ మన ప్రయత్నం మనం చేయాలి, కానీ దేవుడే రక్షిస్తాడు మనని, దేవుడే మనని రక్షిస్తాడు. అంతదాకా ఎందుకు ఇప్పుడు జరుగుతోంది అక్కడ మన ఆశ్రితాశ్రయంలో ఒకళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు, డాక్టర్లు ఇద్దరు, ఒక భార్య ప్లేడరు భర్త డాక్టరు, ఇద్దరు కూడా ఆశ్రయించారు, వచ్చి ఆశ్రయించారు, సేవలు తీసుకుంటున్నారు. సేవలు తీసుకున్న వారికి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, సరే వాళ్ళ ఏవో పూర్వీకులవి అదేదో కాస్త రాజా దాని గురించి అది కూడా బయటికి తీసుకొచ్చాడు పాపం. తీరా అంతా అయ్యి బాగుందన్న తర్వాత బాత్రూంలో పడ్డాడు ఆయన, పడి ముసలు ఆయన ఆయనకి 90 80 ఏళ్ళు దాటి 90 ఏళ్ళు దగ్గర దగ్గర తొంటి విరిగింది పాపం, ఇంతకుముందు 2 సార్లు విరిగిందంట అదే తొంటి. సరే మన వాళ్ళు వెంటనే తీసుకువెళ్ళారు, ఆ విజయవాడ హాస్పిటల్ ఉందిగా పెద్ద అది ఏ కాదు కాదు ఏఐజీ ఎయిమ్స్ 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 హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వాళ్ళు అంతా ముందర అసలు గ్యారంటీ చెప్పలా. తర్వాత వాళ్ళు మెల్లగా ఇది అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత అన్నీ తీసిన తర్వాత విరిగింది అన్నారు. ఆపరేషన్కి పనికిరాదు అన్నారు. పనికిరాదు అన్న తర్వాత ఈయన పెద్ద వయసు కాబట్టి ఎట్లా ఉంటాను, వెంటిలేటర్ కూడా పెట్టేశారు. నాకైతే ఇక్కడ పాపం భార్య పాపం బాధపడుతుంది, పెద్ద వయసులో ఉన్నారు, ఒకళ్ళకొకళ్ళు తోడుగా వచ్చారు కదా అని బాధ. అంతే మళ్ళీ నిన్న చూస్తే ఆయన మాట్లాడుతున్నాడు, వెంటిలేటర్ తీసేశారు. తీసేసి ఇప్పుడు వాళ్ళు అన్నారు 2 రోజులు మీరు ఆశ్రమాన్ని తీసుకెళ్ళి సేవలు చేసుకోండి అన్నారు. చాలు, తీర్థం ప్రసాదం బతికిచ్చేస్తుంది ఇంకా. అంటే శాశ్వతమా బ్రతుకు అంటే శాశ్వతం కాదు, కానీ ఆయనకి సంతృప్తి కలిగించేంతవరకు భగవంతుడు అక్కడి వరకు తీసుకెళ్తాడు. మన మీద మనకే విరక్తి రావాలి, ఇంకా ఎందుకు వచ్చిన జీవితం అని. అందరినీ ఒకలాగా చూడు ఆ భగవంతుడు కూడా. అందుకని మమకారములో పడకమురా, మాధవుని తలపరా, భార్య పుత్రుల బంధుమిత్రుల మమకారములు మాయలేరా, మరువకురా మాధవుని పదములు. అంటే అక్కడ ప్రేమ అనలా మమకారం అన్నారు. మీరు గుర్తించాలి, చాలామంది అపార్థం చేసుకుంటారు. కొంతమంది మహాత్ముల దగ్గర వెళ్తే సంసారం పట్టించుకోకూడదండి, అదంతా ఏది, అవన్నీ అబద్ధాలు. ముందర చూడమనేదే వాళ్ళు. మన గురుదేవులు అయితే నువ్వు ఇంట గెలిచి రెచ్చగలవాలి, వెళ్ళి ముందర నీ ఇంట గెలిచిరా అనేవారు. ఎన్ని కుటుంబాలని కలిపినటువంటి సన్నివేశాలు ఉన్నాయో, నువ్వు ఇంట గెలువు ముందర, తర్వాత రెచ్చగలుగుదు. కానీ నువ్వు ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పకుండా నిన్ను నువ్వు దాటాలంటే ఎలా రాగలుగుతావు నువ్వు? నీ మనసే నీకు అన్యాయం. ఎందుకంటే భార్యాపుత్రుల బంధుమిత్రుల మమకారములు. అమ్మో నేను లేకపోతే కుదరదు, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, వాళ్ళ మీద ప్రేమ ఉండదు. ప్రేమ ధర్మమైనటువంటి ప్రేమ. మమత్వం అంటే అసలు నేను లేకపోతే కుదరదు, వదలకపోతే కుదరదు, నేను వదిలితే ఇంకేమన్నా ఉందా అని ఎక్కడైతే గట్టిగా పట్టుకుని కూర్చుంటారో అది మమకారం. ఆ మమకారం మాయా అన్నారు అక్కడ. అని మరువకురా మాధవుని పదములు మదిలో సదా నిలుపర. ఇది సూక్ష్మం మనకి. నువ్వు ఎందులో ఉండు, మదిలో మాధవుని పదములు సదా నిలుపుకుని మన జీవితం ముందుకు వెళ్ళటమే. అది నాది ఇది నాది అనే అంటున్నావు కదా, అది నాది ఇది నాదని విర్రవీగెదవు ప్రదాకా అనుకుంటున్నాం కదా. అది నాది ఇది నాది గబుక్కును ఒప్పులో కాలేస్తూ ఉంటాం. ఎంత చెప్పుకుంటున్నా ఎక్కడో వస్తుంది. అది నాది, అదేనా నాది, ఏదో నాది అని. అది నాది ఇది నాదని విర్రవి. ఏది నీది కాదురా, ఏది నీది? ఇక్కడ నీదయ్యి నీ వెంటబడి ఏది వస్తుంది? మన తాతలు ఎవరన్నా ఏమైనా తీసుకెళ్లారా, వెంటబడి తీసుకెళ్లారా, ఎవరైనా తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారా? రేపు మనం ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఏ ఒక్కడి మన వెంట రావట్లా. నేను నాది దూరమైనప్పుడు అక్కడ మీరు బాగా గ్రహించాలి. నేను అనేది లోపల ఉన్నటువంటి అనంత శక్తి, ఏది చైతన్యం అని ఏదంటున్నామో అది నేను. నాది అనబడేటువంటిది ఏది? దేహం. నాది అనబడేటువంటిది ఏది? దేహం. నేను నాది దూరమైనప్పుడు పోయాడు పోయాడు అని పడుకోబెడుతున్నారే, నాది అనే దేహం ఇక్కడ ఉండిపోతుంది, నేను అనేది ఎదురున్న పడుకోబెట్టి తాతయ్య పోయాడు అంటున్నావు. ఈ పడుకున్న తాతయ్య ఎవరు మరి? నువ్వు చూసింది ఈ దేహాన్నే చూసావు, కానీ ఇందులో పోయిన తాత ఎవరో నువ్వు చూసావా? డాక్టర్లు చూసారా? ఎవరికన్నా కనిపించిందా? అది కనిపించలా. ఒక అవ్యక్త శక్తి అది, ఆ చైతన్యం అనేది. అది ఉన్నంతకాలము ఏం చేస్తారు డాక్టర్లు? సెలైన్లు పెడుతూనే ఉంటారు. వాళ్ళు అడుగుతారు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడండి అని కూడా అడిగిన వాళ్ళు ఉంటారు. వెళ్ళి ఆ పేషెంట్ దగ్గర అడుగుతారు. గొప్ప మహాపాపం అది. ఎందుకంటే ఆ పేషెంట్కి తెలుస్తూ ఉంటుందంట, బయటికి సమాధానం చెప్పలేరు. కానీ కోమాకి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా తెలియకూడదనేం లేదుట, తెలియొచ్చట. ఇప్పుడు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడట, ఇంకా ఉంచాలన్నారా, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతోందా, ఇంటికి తీసుకెళ్ళిపోవాలని చెప్పలేదా, ఇవన్నీ ఆ పేషెంట్ దగ్గర అడుగుతుంటే విన్న ఆ తాతకి ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇవే మనం పాపాలను గడించుకోవడం అంటే. నువ్వెక్కడ అక్కడికి వెళ్ళి మంచి చెయ్యాలి. నువ్వేమైనా సేవ చేయగలవా? చెయ్యి. అక్కడ ఆ పేషెంట్కి సేవ చేసే వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలా? వెళ్ళి సహాయం చేసిరా. లేదు ఒకవేళ ఇలాంటిది ఏదైనా పనుల మీద ఏదన్నా నువ్వు పురమాయించాలా, బయటికి తీసుకొచ్చి అడుగు. అక్కడ అడగాల్సిన అవసరం లేదు, ప్రతిదానికి ఉపాయం ఉంటుంది. ప్రతివాడికి ఉంటాడా పోతాడా మనక్కడు, దాన్ని మన దారిలో వెళ్తూ వెళ్తూ చూస్తాం. మనకు కూడా కావాలి, ఇంకా బతుకుతాడా అండి పోతాడని. మనకి ఎందుకు వెళ్ళిపోయే వాళ్ళకి, బరువు మోసేవాళ్ళకి కావాలి, కానీ మనకెందుకు అది? అది ఏది నాది, ఏది నేను ఇందులో? ఇలాంటి చిన్నపిల్లవాడు అడిగాడు, తాతయ్య పడుకుని ఉన్నాడు కదా, మా నిద్రపోతుంటే పోయాడు పోయాడు లేడు అంటున్నాడు, తాతయ్య ఇక్కడే ఉన్నాడు కదా అంటే అమ్మ ఏం చెప్తుంది, మా అమ్మ లేదురా మీ తాతయ్య ఇంకా వెళ్ళిపోయారు. మరి ఈ తాతయ్య ఎవరు? నీకు రెండు తాతయ్యలు ఉన్నారా? లేదురా, ఇందులో ఉన్నానా అసలు తాతయ్య దేవుడైపోయాడు. ఇంకా ఈ తాతయ్య ఇంకా ఇంతకు ముందు వలే నీకు పెట్టడు, నువ్వు పెట్టలేవు కూడా. నువ్వు పెడితే తినడు, నీకు పెట్టడానికి లేవడు. అది తాతయ్య. ఇప్పుడు పోయింది ఏది? అనంత వాయువుల్లో కలిసిపోయింది ఏది? చైతన్యం. అది కలిసిపోయి ఇక్కడ లేకుండా పోలా, ఈ దేహానికి మాత్రం ప్రేతగా మిగిలింది. సర్వవ్యాపకంగా అదే పరం, అదే ప్రకాశిస్తుంది. ఇప్పుడు ప్రేతగా ఉంది. ఇప్పుడు ప్రేతగా ఏంటంటే ఇక్కడ నిలవ ఉంటే ఉండదు, అది దానికి పురుగులు పడుతుంది, లేనిపోని ఇది సూక్ష్మజీవులతో మనకి ఇబ్బంది కలుగుతుంది. అందుకని ఇబ్బంది పడలేక ఫారంలో ఉన్న కొడుకులో కూతుళ్ళో రావాలంటే ఒక ఐస్లో ఏది ఫ్రీజర్లో పడేస్తున్నారు. కానీ అది కూడా ఏంటంటే పూర్వీకులు ఎవరైనా పోయారు అనగానే ఎప్పుడు తీసుకెళ్తారు ఎంత తొందరగా అని అడుగుతున్నారు. దానికి కూడా శాస్త్రం ఉంది, ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిదట, లేకపోతే ఆ జీవుడు వెతుక్కుంటూ ఉంటాడట పైన. ఏంటి నా దేహంలోకి నేను వెళ్ళలేకపోతున్నాను, ఏంటి నా దేహానికి, ఏంటి నేనెందుకు దూరంగా ఉన్నానని ఓ అలమటిస్తూ ఉంటాడట. ఎప్పుడైతే మన వాయువుల్లో ఒక వాయువు ఉండిపోతుంది, అది తగలబెడితే కానీ పోదట. మనకున్న పంచప్రాణవాయువులకు ఉపవాయువులు ఉన్నాయి, వాటిలో అది ఎదురు చూస్తూ ఉంటుందట. అందుకని అది కాలిస్తే కానీ అది పోదు. ఉంటుంది కదా మరి, ప్రేతలో కూడా అదే ఆ రూపంలో ఉంటుంది, ప్రేతగా ఉంటుంది, ప్రేతగా ఉంటుంది. ఇప్పుడు గుళ్ళిపోయినటువంటి కూర ఉంది, కూర పారేస్తాం కానీ తినం. ఎందుకు పారేయాల్సి వచ్చింది? దాంట్లో పురుగులు చేస్తాయి కాబట్టి. మన ఇంట్లో మనకే ఉంది, అన్నం మనమే వండి పెట్టుకున్నాం, మనం దాన్ని ఒక చోట పెట్టి మనం వెళ్ళిపోయాం, వెళ్ళిపోయి మర్చిపోయి వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత వస్తే అదే డబ్బాలో మూత పెట్టుండి లోపల పురుగు పుడుతుంది. ఎవరు తీసుకెళ్ళి వేశారు అంశాన్ని? ఎవరే ఇలా భగవంతుడు పెట్టిన సృష్టి అది. అది ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకోవాలి, ఏం చేస్తాము? మళ్ళా మనకి దాని వలన మనకి నష్టం లభిస్తుంది అంటే డబ్బాతో సహా పారేస్తాం, పోతే పోయిందని. ఎందుకంటే అందులో సూక్ష్మజీవులు ఉన్నాయి కాబట్టి, అది మన ఆరోగ్యాన్ని హాని కలిగిస్తుంది కాబట్టి. ఈ ప్రేత కూడా అంతే. ప్రేతగా పిలువబడేటువంటి దేహంలో మనం కనుక ఆ ఫ్రీజర్లో పెట్టకపోతే దీని నుంచి నీకే కంపు వచ్చేస్తుంది. మరుసటి రోజుకి కొన్ని గంటలు గడిచిన కొలది దానిలో రూపురేఖల మార్పు వచ్చేస్తాయి, తర్వాత వాసన వస్తుంది, దగ్గర ఎవరు కూర్చోలేరు. తర్వాత నువ్వు ఇలా పట్టుకుంటే శరీరం నీ చేత్తో ఊడొస్తుంది, అంత మెతకైపోతుంది. దీని ఇవన్నీ భరించలేక సైన్స్ పరంగా ఉంచాలి అనుకుంటే చేపలు నిన్ను మాంసాలు ఉంచుకోవట్లా, అలాగా ఈ మాంసాన్ని కూడా ఎవరైనా రావాలంటే ఆ ఫ్రీజర్లో పెట్టి దాసి వచ్చిన తర్వాత దాన్ని బయట తీసి కాగల కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. అందుకని ఏది నేను ఇక్కడ, నేను నాది దూరమైనప్పుడు నేను అనేది ఏది ఆత్మవస్తువు, నాది అనే దేహం దూరమైనప్పుడు నీవు నీవుగా నిలిచెదవురా, అది యథాత్వమసి. ఏది ఆ పరమాత్మ నీవే అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు గురుదేవులు మనకి. ఏది అది, నేను నాది దూరమైనప్పుడు నీవు నీవుగా మిగిలేదవురా, ఇది నిజమురా, ఇదే సత్యం, ఇది సత్యమురా. మమకారములో పడకుమురా, కామ క్రోధ మద లోభ మోహములు కానరాక నిను కబలుచునురా. మనకి ఇంకో జన్మ రావడానికి, బాధలు రావడానికి కారణం ఏమిటంటే మనలో ఎవరికి కనిపించకుండా ఉంటాయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటివి ఆరు ఉన్నాయే, ఎవ్వరికీ కనిపించవు. కానీ మన పోకడను బట్టే, మన యొక్క బిహేవియర్ని బట్టే, మనం నడుచుకునే నడకని బట్టే మనలో ఏమున్నాయో అర్థమైపోతుంది. భగవద్గీతలో ఏం చెప్పాడు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్సం జాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాద్ బుద్ధినాశః అంతే అయిపోయింది. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో ఏమొస్తుందంటే బుద్ధినాశనం అయ్యేదాకా తీసుకెళ్తాయి. దేని ఎందు దృష్టి పెడితే ఇవన్నీ వస్తాయి? ధ్యాయతో విషయాన్ పుంసహ. ఏ పురుషుడైతే విషయాదుల ఎందు ధ్యాస నిలబెడతాడో వాడికి ఇవి కోరిక, కోరిక తిరగపోతే కోపం, కోపం ఏది ఇంకా బలిసది మోహం, ఇలా కామక్రోధ లోభం మోహం మదం మాత్సర్యం అనేటువంటి. అందుకని ఇక్కడ కామక్రోధ మద లోభ మోహములు కానరాక నిన్ను కబళించునురా, కాంచలేవురా సత్య మార్గమును. ఇవన్నీ ఉన్నప్పుడు మన దృష్టి ప్రభు యొక్క దివ్యమైనటువంటి పదాన్ని మనం చెందలేము, అందుకోవటం కష్టంగా ఉంటుంది. కాంచలేవురా సత్య మార్గమును అక్కడ తీసుకెళ్ళేది ఒకటే, గురుచరణము లేని రక్షించురా. నువ్వు ఆశ్రయిస్తే నువ్వు తరిస్తావు అని ఏ పాదమైతే మనకు అభయాన్ని ప్రసాదించిందో ఆ అభయహస్తము ఆ దివ్య చరణారవిందములే మనని గమ్యస్థానాన్ని చేరుస్తాయి. కానీ మమకారములో పడకుమురా, మాధవుని తలబరా జీవ అనేటువంటి విషయాన్ని మనకి గుచ్చి గుచ్చి మరీ ఏది గుర్తింప చేస్తున్నారు గురువులు మహాత్ములైనటువంటి వాళ్ళు. ఇటువంటి పదాన్ని ఆశ్రయించే ఏది నిత్య సత్యమైనటువంటి ముక్తిని పొందగలిగారు ఎంతమంది మహామహాభక్తులు, జ్ఞానదేవుడు, నామదేవుడు, మీరాబాయ్, సక్కుబాయ్, తుకారాం, తులసిదాసు, త్యాగరాజ స్వామి వారు, ఇంకెంతమంది, రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది మహానుభావులు. స్వామివారు అంటుండేవారు గురుదేవులు గీతలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో, శ్లోకాలు కాదు, శ్లోకాలు అయితే 701, శ్లోకాలు కాదు, గీతలో భగవద్గీతలో ఎన్ని అక్షరాలున్నాయో అంతమంది మహాత్ములతో ఏది భారతదేశం ప్రకాశిస్తోంది. ఏ ఒక్క ఎప్పుడు కూడా మనకి తెలియకుండా చాలామంది ఉన్నారు మధు, చాలామంది వాడవాడలా వెళ్తుంటే. మరి ఇంతమంది జ్ఞానులు వాళ్ళకి కావలసినప్పుడు తమంతర తాము వస్తాడు భగవంతుడు, తమంతర తాము. ఇప్పుడు ఈ పంచప్రాణ పంచభూతాలు అనేటువంటి వాటంతర అవి రాలా, భగవంతుడు సృష్టించాడు. రేపు నన్ను అడగండి, మళ్ళీ నారాయణ ఉపనిషత్తు గురించి చెప్పుకుందాం. నారాయణ నుంచే ఈ పంచమహాభూతాలు వచ్చాయి. పంచమహాభూతాలు వచ్చి ఆ నారాయణ ఏం చేశాడంటే, సృష్టికి రావాలంటే మళ్ళీ ఆ పంచమహాభూతాలనే ఆశ్రయంగా తీసుకుని ఒక దేహాన్ని ధరించి వచ్చాడు. ఇప్పుడు దేహం పంచమహాభూతాత్మకమైనటువంటి, లోపలున్న చైతన్యము అంశ, ఏ అంశ? భగవంతుని యొక్క అంశ చైతన్యం అనేది. కానీ ఈ చైతన్యం ఒక ఉపాధిని ఆశ్రయించి ఉండాలి చూడు. ఈ ఉపాధి మాత్రము పంచమహాభూతాలను ఆశ్రయించింది. అది కూడా చెప్పుకుందాం. మొన్న అక్కడ చెప్పినాను, మళ్ళా చెప్పుకుందాం. ఎందుకంటే ఆకాశం ఎలా ఉంది మనలో, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటివి ఐదు కూడా మనకి ఎలా నిలయం ఇచ్చాయి, ఎటువంటి ఆశ్రయం ఇచ్చాయి, వాటితో ఏవి ప్రకాశిస్తున్నాయి. కానీ వాటందరూ అవి మాత్రం చేయలేవు, వాటికి వెనక ఇచ్చే శక్తి పరమాత్మే. కాబట్టి అటువంటి పరమాత్మ మనకి గురువులుగా రాకపోతే నిజమైనటువంటి సార్థకతని మనకెలా తెలుస్తుంది, అర్థమవుతుంది? మామూలు చదువులు కాదు కదా అవి, ఆత్మవిద్య అది, బ్రహ్మవిద్య. కాబట్టి అటువంటి బ్రహ్మవిద్యను ప్రసాదించేది మహాత్ములు. భగవద్గీత ఉందంటే ఆయన సాక్షాత్తు జగద్గురుదేవుల ముఖస్థుగా ప్రవహించింది. యోగ వాసిష్టం ఉన్నదంటే వశిష్ఠుడు ముఖస్థుగా ప్రవహించినటువంటి, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మనం గుర్తించాలంటే. అడుగడుగుకి మనకి తత్వాన్ని అందజేస్తూనే ఉన్నాయి మన గ్రంథాలు ఇవన్నీ కూడా. కానీ ఒకవేళ ఎక్కువ చదవాలన్నా నీ వల్ల కాదు కాబట్టి మనకి ఎంతవరకు అవసరమో. ఎందుకంటే మా ఔషధాలయంలో చాలా ఔషధాలు ఉంటాయి, హాస్పిటల్లో కూడా చాలా చాలా రకరకాల మందులు ఉంటాయి. ఆ డాక్టర్లకి రోగం రాదని లేదు. అలాగే ఔషధాలయంలో ఉన్నటువంటి అమ్ముకునేటువంటి ఏంటంటారు, బీఈడి ఫార్మసిస్ట్ ఏం చదువుతారు, అది బీఫార్మసీ ఎంఫార్మసీ చదువుకున్న వాళ్ళకి ఏ మందు ఏం పనిచేస్తుందో తెలుసు. కానీ వాళ్ళకి రోగాలు రావనేం లేదు కదా. వాళ్ళకి రోగాలు వస్తే వాళ్ళ మందులు వాళ్ళు వేసేసుకోవచ్చు కదా, వేసుకోరు. వాళ్ళు వెళ్ళి వేరే హాస్పిటల్ని ఆశ్రయించాల్సిందే, టెస్టులు చేయాల్సిందే. ఏదో ఒక డాక్టర్ చెప్పిన మందు వేసుకుంటేనే ఆ రోగం తగ్గుతుంది కాబట్టి, తగ్గుతుంది కానీ నలుగురు డాక్టర్లను ఆశ్రయించి నలుగురు చెప్పారని నలుగురు వేసుకుంటాం అనుకో, అది ఇంకోటి వస్తుంది అప్పుడు. కాబట్టి గొంతు పోయిందండి. గొంతు పోయేసరికి మాతాజీని గారిని అడిగారు. అడిగితే మాతాజీ గారు ఏమన్నారు, కషాయం తాగవయ్యా అన్నారు. నేను చెప్పేది మంది అదే కదా, నీ వంటింటి వైద్యం చెప్తాను నేను, వేసుకోవయ్యా అన్నాను. అంతలో ఆ పక్కవాణి ఎవరు అడిగారు, నీకు కావాలా యాంటీబయాటిక్స్ ఇస్తాను వేసేసుకో, నీ గొంతు వచ్చేస్తుంది అన్నారు. ఆ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేశాడు ఆయన. ఇంకొకళ్ళని అడిగేసరికి ఏమన్నాడంటే, దానికే ఉంది నువ్వు ఏది అది హోమియో మందు ఇస్తానన్నాడు. సరికి ఇచ్చే తగ్గేదే మందు కాబట్టి నాకు ఎలాగో అలా తొందరగా తగ్గాలని హోమియో మందు వేస్తున్నాడు. అక్కడికే యుద్ధం చేస్తుంది హోమియో మందు. ఎప్పుడు కొన్ని కొన్ని ఎగ్రివేషన్ వస్తే కానీ తగ్గేది కాదు, అది ఎక్కువై తగ్గుతుంది, మళ్ళీ రానివ్వదు అది, దాని దగ్గర అది ఉంది. ఇంతలో ఒక ఆయుర్వేదం డాక్టర్ దొరికాడు. అబ్బాయి నేను ఎందుకు ఇచ్చింది, ఒక నల్ల మాత్రలు ఇస్తాను వేసుకో అన్నాడు ఆయన. ఈయన వేసుకునేసరికి విరోచనాలు అయ్యేవాడికి. ఎందుకు అయ్యాయంటే కడుపులో అది భరించలేక వేడెక్కిపోయి ఏంటంటే ఇంకోటి ఏదో వచ్చింది అక్కడ. అందుకని ఇన్ని కాదు. అందుకని నీది అంటే తరింప చేయడం కోసం ఒక్క గురుపాదాన్ని ఎవరినో ఒకరిని ఆశ్రయించి అన్నీ కూడా అన్ని పాదాలు విష్ణుపాదంలోనే ఉన్నాయి అని. మనకేం చేస్తారంటే గయ వెళ్ళి అన్ని పాదాలు విష్ణుపాదాల్లోనే ఉన్నాయి, లేకుండా ఎక్కడికి పోతాయి? కాబట్టి అన్ని పదములు నువ్వు ఆశ్రయించిన ప్రభు పాదంలోనే ఉన్నాయి. కాబట్టి అట్లాగా ఏకాగ్ర భక్తి కలిగి అనేకాగ్రం కాకుండా అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుకోక సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యశ్వర్యములను పుత్రపౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక సుఖీ భవ సుఖీ భవ. హరే ఓం. ఎంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నామో, అందరూ ఏ భగవంతుని ఆశ్రయించామో, ఏ గురుపాదాన్ని ఆశ్రయించామో, మనసును అంతర్ముఖం చేసుకొని కొద్దిసేపు ధ్యానం చేసుకొని ప్రార్థనతో మన కార్యక్రమం ముందుకు తీసుకువెళ్దాం. అందరూ కూడా దీర్ఘంగా శ్వాస పీల్చుకొని నాభి నుంచి ఓంకారాన్ని 3 సార్లు ప్రణవాన్ని మనం పూరిద్దాం. ఓ